తెలుగు సంగీత సాహిత్య కళావేదిక దాసుభాషితం. ఆధ్యాత్మిక స్రవంతికి స్వాగతం. ఈ కార్యక్రమంలో నాహంకర్త హరిహికర్త నుంచి ఒక అధ్యాయం వింటారు.
ఏడో మైల్ రాయిలు హత్య. తిరుమలకొండకు వెళ్లే కాలిబాటలో 1979లో ఒక స్త్రీ హత్య జరిగింది. ఈ వార్త వినగానే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను హుటాహుటిన హత్యాస్థలానికి చేరుకున్నాను. కొండకు నడిచి ఎక్కడం అనేది అనాదిగా శ్రీవారి పాదదర్శనం కోసం భక్తులు అనుసరిస్తున్న పథం. శ్రీనివాసుని మీద భక్తితో నెలలు సంవత్సరాల తరబడి ముడుపులు కట్టుకుని ఎన్నో మైళ్ళ దూరం నుంచి రైల్లోనో బస్సులోనో తిరుపతికి వచ్చిన, అక్కడి నుంచి మూటా ముల్యా నెత్తిని పెట్టుకుని 1300 అడుగుల ఎత్తునున్న తిరుమల కొండలో శ్రీ వెంకటేశ్వరుని చేరుకునేదాకా గోవింద గోవింద అనుకుంటూ ఆ స్వామి స్మరణతో నడకలో కష్టాన్ని మర్చిపోతూ 9 కిలోమీటర్ల దూరం భార్యా పిల్లలతో ఆపసోపాలు పడుతూ భక్తులు నడిచి వెళ్లే మార్గంలో ఈ హత్య జరగటం నన్ను ఒక్కసారిగా కుదిపేసింది. వార్త విన్నప్పుడు నిర్ఘాంతపోయాను. కానీ హత్యాస్థలానికి వెళ్ళి చూశాక దిగులు పడిపోయాను. మనసంతా కకావికలమైపోయింది. ఎందుకంటే కొండకి పాదచేరలే భక్తులు వెళ్లే దారిలో 7 మైలురాయి దగ్గర జరిగింది సంఘటన. చుట్టూ అడవి, నడిచేదారిలో ఎగుడు దిగుడు రాళ్ళు. రాత్రి అయితే అక్కడక్కడా వెలిగే లైట్లు మినహా దారంతా చీకటి. చీకటి పడిన కొద్దీ తగ్గిపోయే జనసంచారం. లేదా అలాంటి ఏ నేరం జరగడానికైనా నువ్వుగా ఉండే వాతావరణం అక్కడ కనిపిస్తోంది. నిజానికి ఇలాంటి హత్యలు దేశంలో ఎన్ని జరగటం లేదు, జరుగుతున్నాయి. కానీ తిరుమల కొండకు వెళ్లే దారిలో జరగటం ఏమిటి? కొండకు బస్సులు వెళ్లే ఘాట్ రోడ్ల నిర్మాణం జరిగిన దగ్గర నుంచి పాదచారుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అందుకు కారణం ఈ నడిచేదారిలో అభద్రతా వాతావరణం, పైగా పగలు ఎండకి కాళ్ళు కాలుతూ ఉంటాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాక నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఏమిటంటే కొండకు నడిచి వెళ్లేదారిలో సదుపాయాలు బాగా పెంచాలి. నడిచి కొండకి ఎక్కడం అనేది ఒక విహారయాత్రకు వెళ్ళినంత ఉల్లాసపూరితంగా ఉండేలా పరిసరాలలో మార్పులు తీసుకురావాలి. అలా చేయాలంటే ముందు అసలు కాలిబాటలో అవసరాలు ఏమిటో బాగా అవగతం చేసుకోవాలి. ఇలా అనుకున్నాక ముందు నేనే కనీసం నెలకు ఒకసారైనా కొండకి భార్యాపిల్లలతో నడిచి ఎక్కాలని తీర్మానించుకున్నాను. అలా ఆ 3-4 గంటలు కుటుంబం అంతా కలిసి ఉంటాం. ఇందులో పుణ్యం పురుషార్థం కలిసి వస్తాయి కదా. వీలైనప్పుడల్లా అలా నడిచి వెళ్తూనే ఉన్నాం. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో నేను నడుస్తున్నాను కనుక నాతో పాటు టీటీడీలో కొందరు ఇతర అధికారులు కూడా నడిచేవారు. క్రమంగా కాలిబాటలో సమస్యలు అర్థమవుతూ వచ్చాయి. అందుకు తగినట్లుగా సదుపాయాలను మెరుగుపరుస్తూ వచ్చాం. ఎగుడు దిగుడుగా ఉండే రాళ్ల మెట్లన్నీ సరిచేయిస్తూ వచ్చాం. దారి పొడవున తాగునీటి సదుపాయాన్ని మెరుగుపరిచాం. పరిసరాలు మరీ దట్టమైన అడవిలా లేకుండా చేశాం. వీలైనంత దగ్గర దగ్గరగా లైటింగ్ ఏర్పాటు చేశాం. మధ్య మధ్యలో స్వామివారి నామస్మరణను గుర్తు చేసే బోర్డులు పెట్టాం. ఇవన్నీ చేశాక చాలా చేశాం అనుకున్నాను. అయినా నేను కొండకు నడిచి ఎక్కేనప్పుడల్లా చూస్తున్నాను నడిచి వెళ్లే భక్తుల సంఖ్యలో చెప్పుకోదగ్గ పెరుగుదల లేదు. నాకు అర్థం కాలేదు. మళ్ళీ అధ్యయనం సాగించాను. ఒకసారి నేను కొండకు నడిచి వెళుతున్నప్పుడు ఒక భక్తుల కుటుంబం ఆయాసపడుతూ కొండెక్కుతోంది. ముక్కుతో వచ్చినట్టున్నారు. కుటుంబ పెద్ద, శిరోజాలు గడ్డం పెంచుకున్నాడు. నెత్తి మీద మూటలు, చంకలో సంచీలు, వెనకాల భార్య చంకలో పెట్టా. ఇంకా పెద్ద పిల్లవాడు అనుకుంటాను. చంటి పిల్లాడిని చంకలను భుజాల మీద మార్చి మార్చి మోస్తున్నాడు. ఆ బరువులతో ఎక్కలేక ఎక్కలేక అవస్థపడుతూ వడ్డీ కాసులు వాడా గోవింద గోవింద అనుకుంటూ ఎక్కుతున్నారు. చెమటలు కక్కుతున్నారు, ఆయాసపడుతున్నారు. ఆ శ్రమ మర్చిపోవాలని గోవిందుణ్ణి పిలుస్తున్నారు. ఇదంతా శ్రీనివాసుడి దర్శనం కోసమే కదా. శ్రీనివాసుడికి వినపడుతుందా ఈ పిలుపు? ఇలా అనుకోగానే నాకు అనిపించింది వాళ్ళ ఈ గోవింద నామస్మరణను సామాన్లు మోయటం వల్ల కలిగే శ్రమను మర్చిపోవడం కోసం చేసే ప్రయత్నంగా కాక ఉల్లాసంగా ఉత్సాహంగా భక్తితో చేసే శ్రీనివాసుని అర్చన స్మరణగా ఎందుకు చేయకూడదు? అప్పుడు కలిగిన ఆలోచనే నడిచి వెళ్లే భక్తులకు సామాను మూతభారం లేకుండా చేయటం. ఆ ఐడియాని వెంటనే అమల్లో పెట్టాను. కొండకు నడిచి వెళ్లే భక్తులు తమ సామానంతా కాలిబాట ప్రారంభంలోని అలిపిరి వద్ద టోల్గేట్లో కానీ సత్రాలలో కానీ డిపాజిట్ చేస్తే ఆ లగేజీని టీటీడీ వారే తమ వాహనాల్లో కొండపైకి ఉచితంగా చేరుస్తారు. 3-4 గంటల తర్వాత భక్తులు కొండెక్కేసరికి అక్కడ వాళ్ళ సామానం భద్రంగా ఉంటుంది. నిజానికి గతంలో కొంతమంది భక్తులైతే బస్సులో కొండెక్కి సామాను సత్రంలో పెట్టి బస్సులో కిందకు వచ్చి కొండకు నడిచి ఎక్కేవాళ్ళు, కేవలం నడిచి ఎక్కామన్న సంతృప్తి కోసం లేదా ముక్కు తీర్చుకోవడం కోసం. నేను ఇలా ఉచిత లగేజీ సదుపాయం కల్పించడంతో నడిచే భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయినా స్త్రీ హత్య జరిగిన రోజు 4 ప్రారంభమైన అలజడి తగ్గలేదు. ఇంకా ఏదో జరగలేదన్న భావన, ఇంకా ఏదో మిగిలిపోయిందన్న వెలితి నన్ను వెంటాడుతూ వచ్చాయి. మరోసారి నడిచి ఎక్కేటప్పుడు దారి మధ్యలో ఉండగా అకస్మాత్తుగా వర్షం వచ్చింది. నడుస్తున్న భక్తులంతా దగ్గరలో ఉన్న చెట్ల కిందకు పరిగెత్తారు. అక్కడక్కడ గోపురాలు ఉన్నా అవి చాలా దూరంలో ఉన్నాయి. నేను అలా తడుస్తూనే ముందుకెళ్తున్నాను. ఈ వర్షం ఎప్పుడు వెలుస్తుందో, బాలాజీ దర్శనం ఎప్పుడు చేసుకుంటాము అంటూ ఓ భక్తుల గుంపు చెట్టు కింద నిలబడి తడిసి తడవకుండా అవస్థ పడుతూ చిరాకు పడుతున్నారు. వాళ్లలో నుంచి ఒకడు శ్రీనివాసుడికి ఒక ఛాలెంజ్ విసిరాడు. మేము నిజమైన భక్తులమైతే మా కోసం గొడుగు పంపించవయ్యా బాలాజీ అంటూ. అవును, నడిచి ఎక్కే భక్తుల కోసం దారంతా గొడుగుమయమే అయితే? ఈ ఆలోచన వచ్చిందే తడవుగా నేను టీటీడీ బోర్డులో ఒక ప్రతిపాదన ప్రవేశపెట్టాను. ఈ ప్రతిపాదనలో కాలిబాట పొడవున సిమెంట్ షెల్టర్ ఏర్పాటు చేయాలి. బాలాజీ దర్శనం కోసం నడిచి వెళ్లే భక్తుడికి ఎండ బాణాల నుంచి శాశ్వత రక్షణ కల్పించాలి. ఈ ప్రతిపాదన విని మా బోర్డు సభ్యులు నవ్వుకున్నారు. ఏమిటండి ప్రసాద్ గారు, మీకేమైనా వెర్రా? మామూలుగా సాఫీగా ఉన్న రోడ్డు మీద షెల్టర్ వేయటమే కష్టం, ఎగుడు దిగుడుగా ఉన్న 8.5 కిలోమీటర్ల తిరుమల ఫుట్పాత్లోకి సిమెంటు ఇసుక ఎలా మోసుకెళ్తారు, షెల్టర్ ఎలా కడతారు, ఇది జరిగేదేనా అంటూ పరిహాసం చేశారు. వాళ్ళ ఉద్దేశం నన్ను వేళాకోళం చేయటం కాదు, కానీ అసాధ్యమైన ప్రతిపాదన చేశానన్న అభిప్రాయం. నాకు మాత్రం వర్షంలో తడుస్తూ బాలాజీని గొడుగు పంపమని అడిగిన భక్తులే గుర్తొస్తున్నారు. భక్తులకు గొడుగు పంపాలి అని బాలాజీ అనుకుంటే అది జరగదా అన్న ఆశ. ఆ ఆశతోనే నేను పట్టుదల వదలకుండా బోర్డులో నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. అనేకసార్లు చర్చ జరిగింది. చివరికి బోర్డు ఆమోదించింది. మొదటి దశలో అలిపిరి నుంచి శ్రీవారి నామాలు కనిపించే గోపురం దాకా షెల్టర్ నిర్మించడానికి. అంతే, బాలాజీ భక్తుల కోసం శాశ్వత గొడుగు నిర్మాణం ప్రారంభమైంది. కానీ అది ఒక్క రోజులోనూ నెల రోజులోనూ పూర్తయ్యే పని కాదు. అందుకని ఈ లోపల దీనితో పాటే కాలిబాటలో ఎగుడు దిగుడుగా ఉన్న మెట్ల ఎత్తు వీలైనంత తక్కువ చేస్తూ రాళ్లన్నీ మళ్లీ పేర్చుకుంటూ వెళ్దామన్నారు. బోర్డు ఒప్పుకుంది. అది ఆరంభించాం. మెడిసిన్ చదివి సాంఘిక సేవలు ఆసక్తితో పనిచేసే డాక్టర్ జనార్దన్ నాయుడిని టీటీడీలో సెక్యూరిటీ విజిలెన్స్ ఆఫీసర్గా నియమించి ఈ కాలిబాట భద్రతకు శ్రద్ధ వహించమని చెప్పాను. అతను చొరవ తీసుకుని ఉత్సాహంగా ప్రతి మైలుకి 2 సెక్యూరిటీ గార్డుల్ని ప్రతి షిఫ్ట్కి ఏర్పాటు చేశాడు. పాత లైటింగ్ ఏర్పాట్లు మార్చేసి కాంతివంతమైన కొత్త లైట్లు వీలైనంత దగ్గరగా వేశాం. దారంతా పరిశుభ్రమైన తిరుబండారాలు దొరికేలా చర్యలు తీసుకున్నాం. మధ్య మధ్యలో భక్తులు వండుకొని తినడానికి వీలుగా షెల్టర్ల సదుపాయం కల్పించాం. దారి మధ్యలో భక్తుల్ని ఆకర్షించడం కోసం, కొంత మానసిక ఉల్లాసం కోసం జింకల పార్కు ఏర్పాటు చేశాం. దారి పొడవున మ్యూజిక్ సిస్టమ్ పెట్టించి శ్రీవారి భక్తి సంగీత ఝరి నిరంతరం ప్రవహించేలా చేశాం. అసంపూర్తిగా ఉన్న గోపురాలు పూర్తి చేశాం. అద్భుతం! అంతకుముందు 400-500 మంది నడిచే దారిలో ఇప్పుడు 4-5 వేల మంది నడుస్తున్నారు ప్రతిరోజు. ఇంత చేసిన హత్య జరిగిన నాటి ఆందోళన నాలో తగ్గలేదు. ఇంకా ఏదో మిగిలిపోయింది, ఇంకా ఏదో జరగలేదన్న చింత నన్ను వెంటాడుతోంది. మరోసారి కొండ మీదకి వెళుతూ నడిచి వెళ్లే భక్తులు కింద డిపాజిట్ చేసిన లగేజీని వారికి తిరిగి అప్పగించే క్లోక్ రూమ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడిదాకా ఉచితంగా టీటీడీ వ్యాన్లో లగేజీ వచ్చినా భక్తులు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళకి సత్రాల్లో రూములు దొరికి ఆ రూములకు చేరేదాకా లగేజీ మోసుకు వెళ్ళటం తప్పడం లేదు. కానీ దానికోసం ప్రైవేట్ కూలీలు దోపిడి, వెంకటేశు ఈ సామాను మోసుకురారా అంటూ ఓ పెద్ద ఆయన తన కొడుక్కి లగేజీ అప్పగిస్తుంటే విన్నాను. 1,000,000 మంది భక్తుల నుంచి ముడుపుల రూపంలో కోట్లు తీసుకుంటున్న వెంకటేశుడు ఆ మాత్రం లగేజీ మోసే ఏర్పాటు చేయలేడా అనిపించింది. అలా అనిపించిన కొద్ది రోజుల్లోనే కొండ మీద ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సులో భక్తులు లగేజీతో ప్రయాణించే సదుపాయం కల్పించాను. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి అలా ఫ్రీ బస్సులు తిరుగుతూనే ఉంటాయి. అయినా శ్రీహత్య నాటి దిగులు నన్ను పట్టుకునే ఉంది. ఇంకా ఏం చేయాలి తెలీదు, కానీ ఏదో జరగాలి. ఏమిటది, ఎవరు చెప్తారు నాకు? స్వామి, నీ భక్తుల సేవ కోసం ఇక్కడికి వచ్చాను, ఏం చేయాలో చెప్పు, చేస్తాను. ఏమిటి నాకు ఈ వేదన, ఎంతకాలం ఇలా? ఒకరోజు ఆ హత్య జరిగిన చోట నిలబడి ప్రార్థన చేశాను, ఆ మర్నాడు లేదా దానికి మర్నాడు ఓ అద్భుతం జరిగింది. నేను, నా భార్య గోపిక, పిల్లలు మాధవి, సంజీవులతో కలిసి కాకినాడకి కారులో బయలుదేరాను. నెల్లూరు, విజయవాడ, కాకినాడలో నిర్మాణంలో ఉన్న కళ్యాణ మండపాలన్నీ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ కాకినాడలో చివరి మజిలీ చేయాలన్నది మా కార్యక్రమం. కాకినాడ గోపిక పుట్టిల్లు. ఆ రోజు రాత్రి విజయవాడలో బస్సు చేశాం, మర్నాడు పొద్దునే బయలుదేరాం. నిర్ణీత కార్యక్రమం ప్రకారం 11 గంటలకల్లా మేము కాకినాడ చేరిపోవాలి, కానీ రాజమండ్రి చేరేసరికే 1 గంట అయింది. పిల్లలకి ఆకలిస్తోంది. రాజమండ్రిలో గోదావరి పుష్కరాల కోసం టీటీడీ స్నానాల ఘాటు కడుతున్నాం. ఆ ఇన్స్పెక్షన్ ఎంత త్వరగా ముగించుకున్నా భోజనం వేళ దాటిపోయింది. కాకినాడలో మా కోసం మామగారి కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది, కాబట్టి సహజంగానే గోపిక చాలా అసహనంగా ఉంది. సరే సరే, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటూ డ్రైవర్ని పోనీవయ్యా అంటున్నాను. అలా అలా పెద్దాపురంలోంచి వెళుతుంటే అక్కడ 12 అడుగుల ఎత్తున్న ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. డ్రైవర్, కారు ఆపు అన్నాను, ఆపేశాడు. ఏదో అనిర్వచనీయమైన దివ్యశక్తి నన్ను ఆ విగ్రహం వైపు ఆకర్షించింది. అప్రయత్నంగా కారు దిగి ఆ విగ్రహం వైపు నడిచాను. ఆశ్చర్యం, అప్పటిదాకా చిర్రుబుర్రులాడుతున్న గోపిక కూడా నాతో పాటే ఆ విగ్రహాన్ని చూస్తూ ఆ అందానికి ముగ్ధురాలైపోయి ఎంత బాగుందో కదండి అనకుండా ఉండలేకపోయింది. ఓహ్, ఏం సౌందర్యం, ఏం వర్చస్సు! క్రమంగా మనసులో ఏదో మూల వెతుకుతున్నదేదో దొరుకుతుందన్న భావన తాలూకు ప్రకంపనాలు. అదేమిటో తెలియటం లేదు, కానీ అప్పటికప్పుడు ఈ విగ్రహం చేసిన వ్యక్తి గురించి ఆరా తీశాను. అతని పేరు తోగు లక్ష్మణస్వామి. అతను పెద్దాపురం సమీపంలోని ఓ కుగ్రామంలో ఉంటాడుట. గోపిక, ఈ కళాకారుణ్ణి ఇప్పుడే చూడాలనుందయ్యా, సంశయిస్తూనే అన్నాను. పదండి చూద్దాం అంటూ నాకన్నా ఉత్సాహంగా గోపిక చొరవ తీసుకుంది. మరుక్షణంలో మా కారు ఆ గ్రామాన్ని వెతుక్కుంటూ గతుకుల రోడ్డులో మరో గంట ప్రయాణం చేసింది. అక్కడ ఒక చిన్న గుడిసెలో 50వ పడిలో పడిన లక్ష్మణస్వామి విగ్రహాలు చేసుకుంటున్నాడు. అంత మధ్యాహ్నం వేళ ఎండలో వచ్చిన మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయాడు. లక్ష్మణస్వామి, పెద్దాపురంలో మీరు చేసిన హనుమాన్ విగ్రహం లాంటి విగ్రహాలు తిరుపతిలో కూడా పెట్టించాలంటే మీరు అక్కడికి వచ్చి చేయగలరా? మీరెవరు? నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. లక్ష్మణస్వామి ఆనందానికి అవధులు లేవు. శ్రీరాముడే ఒక దూతను పంపించి నేను ఇక్కడున్నాను రావయ్యా అంటే లక్ష్మణుడు ఎంతటి గౌరవ ప్రపత్తులతో ఎగిరి గంతేస్తాడో అంతటి ఉద్వేగంతో, సంభ్రమాశ్చర్యాలతో పులకించిపోయాడు లక్ష్మణస్వామి. కానీ అతను ఎన్నడూ ఆ పరిసర గ్రామాలు దాటి బయట ప్రపంచంలో విహరించిన నాగరికుడు కాదు. అందుకే అతను తన 2 సహాయకులతో కలిసి తిరుపతి వచ్చి ఉండటానికి, మాకు కావలసిన విగ్రహాలు చేయడానికి ఏర్పాట్లు నేను స్వయంగా చేస్తానని హామీ ఇచ్చి కారెక్కాను. క్రమంగా మనసు స్థిమితపడుతోంది. మా భోజనాలు ఆ రోజు సాయంత్రం 5 గంటలకు అయ్యాయి కాకినాడలో. తిరుపతికి తిరిగి రాగానే అంకిత భావంతో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైఖాసనాచార్యని, అసిస్టెంట్ ఇంజనీర్ బెల్లం వెంకటరామయ్యని పిలిపించి లక్ష్మణస్వామికి కావాల్సిన ఏర్పాట్లు చేసే బాధ్యత అప్పగించాను. లక్ష్మణస్వామికి నేను అప్పగించిన మొదటి బాధ్యత, అప్పటికి నిర్మాణం పూర్తిగా వస్తున్న టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవనం ముందు ఆవరణలోని పార్కులో పెద్దాపురంలో నేను చూసిన ఆంజనేయ స్వామి విగ్రహం కన్నా పెద్ద విగ్రహ నిర్మాణం. సిమెంట్తో విగ్రహం నిర్మించి దానికి మొజాయిక్ పూత పోయడం ద్వారా దీర్ఘకాలం నిలిచేలా చేయటం లక్ష్మణస్వామి విధానం. ఎంత పెద్ద విగ్రహం చేసినా వేలాడే జులపాల వంటి అతి సూక్ష్మమైన భాగాలను కూడా అత్యంత సహజంగా, కళాత్మకంగా రూపొందించడం లక్ష్మణస్వామి నైపుణ్యంలో విశిష్టత. ఇంకా గరుడాద్రి, ఆంజనాద్రిలకు తగినట్లుగా గరుడ, ఆంజనేయ విగ్రహాలు కూడా చేయమని కోరాను. గరుడాద్రి అంటే కింద అలిపిరి నుంచి పైకి చూస్తే కనిపించే కొండ. మరి ఆంజనాద్రి ఎక్కడుంది తెలీదు, కానీ చేసేయండి తర్వాత చూద్దాం అన్నాను. ఈ పనులు తిరుపతిలో జరుగుతుండగా ఒకరోజు నేను తిరుమలకు నడిచి వెళ్తున్నాను. యథాలాపంగా 7 మైల్ రాయి దగ్గర గతంలో హత్య జరిగిన చోట ఆగిపోయాను. మళ్ళీ పాత వ్యధపైకి తన్నుకొస్తోంది. ఏదో సమాధానం కనిపిస్తున్నట్టే అనిపిస్తోంది, కానీ అదేమిటో తెలియటం లేదు. గట్టిగా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకున్నాను. నా కళ్ళలో మెదిలిన ఒకే ఒక రూపం పెద్దాపురం ఆంజనేయ స్వామి. ఓహ్, దొరికిపోయింది పరిష్కారం. ఆనందంతో ఎగిరి గంతెయ్యాలనిపించింది. 10 ఏళ్ల కుర్రాడిలా ఉత్సాహంగా ఉరకలు వేయాలనిపించేలా నాలో అణువణువు స్పందించింది. ఆ తర్వాత పండితులతో చర్చిస్తే చెప్పారు భవిష్య పురాణం. మాతంగముని ఆదేశాల మేరకు అంజనాదేవి కేసరి నారాయణగిరికి వచ్చి 12 ఏళ్లు తపస్సు చేశాక వాళ్ళకి కలిగిన సంతానమే ఆంజనేయ స్వామి. ఆలస్యం చేయకుండా లక్ష్మణస్వామికి 7వ మైలురాయి దగ్గర ఆ స్థలాన్ని చూపించాను. ఆ ప్రకృతి అందాలకు పరవశించిపోయాడు లక్ష్మణస్వామి. అయ్యా, ఇంత సుందరమైన కొండ మీద భక్తులకు అండగా ఉండే హనుమాన్ విగ్రహాన్ని నా శక్తినంతా ధారపోసి రూపొందిస్తాను, నా జన్మ సార్థకం చేసుకుంటాను అన్నాడు లక్ష్మణస్వామి భక్తి పారవశ్యంతో. అలా అతని కళాత్మక హస్తాల నుండి జాలువారిందే ఇప్పుడు 7వ మైలురాయి దగ్గర భక్తులు చూస్తున్న ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం. ఇంకా విచిత్రం ఏమంటే, నాకు స్ఫురించిన ఆ స్థలంలోనే కార్లు వెళ్లే ఘాట్ రోడ్డు, కాలిబాట రెండూ కలుస్తాయి. అంటే తిరుమల కొండ మీద శ్రీనివాసుడిని దర్శించడానికి భక్తులు ఎలా వెళ్ళినా దారిలో 7వ మైలురాయి దగ్గర ఆంజనేయపుత్రుడి దర్శనం అనివార్యం. అలా 1980లో అక్కడ భద్రాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగాకే అంతకాలం నుంచి నన్ను వెంటాడిన బిలితి వేదన మటుమాయమైపోయాయి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. తిరుమల ఆలయం చేరుకునే దారిలో ఉన్న సప్తగిరుల మీద వెంకటాద్రి, గరుడాద్రి, శేషాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, ఆనందాద్రి అలాంటి 7 విగ్రహాలు ఆయా రూపాల్లో ఏర్పాటు చేయాలనే కోరిక ఉండేది. కానీ
www.dasubhashitam.com. ఈ కార్యక్రమం మీకు నచ్చి ఇది మరింత మంది తెలుగువారికి చేరువవ్వాలని మీకు అనిపిస్తే, మీరు ఏ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం వింటున్నారో, అంటే యాపిల్ పాడ్కాస్ట్ వంటివి, అక్కడ మంచి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాసి ప్రోత్సహించగలరు. ధన్యవాదాలు.